ನಗೇಂದ್ರ ಕಲ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ఇది కలియుగం. ఈ యుగంలో మానవులకి ఎన్ని ఉన్నా ఏదో ఒక తెలియని అశాంతి పట్టుకుంటూనే ఉంటుందిట. అసలు కలిర్ ధర్మ వినాశక, అంటే కలి అంటే ధర్మమును నాశనము చేసేవాడు. ఎవడైనా ధర్మంగా నడుచుకుందాము అంటే ఈ కలిపురుషుడు, ఒరే నువ్వు శపథం చేసావు ధర్మంగా నడుచుకుంటానని అని, ఎలా నడుచుకుంటావో చూస్తాను అని వాడిలో చేరి సాధ్యమైనంత వరకు వాడి చేత అధర్మాలు చేయిస్తాడు. అందుకని భాగవతం ఏం చెబుతోంది, కలిర్ ధర్మ వినాశక అన్నది. కష్టపడి ఒక వారం రోజులు, 9 రోజులు, 11 రోజులు శివదీక్ష చేద్దాము అనుకున్నాడు ఎవడో. తీరా శివదీక్ష చేద్దాం అనుకుంటే ఆ సమయంలో ఏదో ఒక ఆటంకం కలిగించి ఈ దీక్ష భగ్నమయ్యేలా చేస్తాడు కలిపురుషుడు. అన్నదానం చేద్దామనుకున్న వాడిని చెయ్యకుండా చేస్తాడు. ఇలా అనుక్షణము మానవుణ్ణి ధర్మ భ్రష్టుండి చేయటానికి ప్రయత్నించేటటువంటి వాడు కలిపురుషుడు. ఇటువంటి కలిమాయ నుంచి ఎలా బయటపడాలి అని ఒకప్పుడు కొందరు మహర్షులకు అనుమానం వచ్చింది. కలియుగంలో అనుక్షణం కలిమాయకి గురైపోతూనే ఉంటాం, అనేక విచిత్ర ధర్మాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఏదన్నా ఒక పని చేద్దామంటే ఆ పని చివరిదాకా చేయలేరు. సామరిపోతులు, మందబుద్ధి బలులు, ఆయువు తక్కువ, ఇలాంటి మానవులు కలి నుంచి తమను తాము ఎలా రక్షించుకోగలుగుతారు, ఈ కలిమాయ నుంచి ఎలా బయటపడతారు, బయటపడటానికి ఏదైనా సులభ ఉపాయం ఉన్నదా అని ఒకప్పుడు మహర్షులంతా సూతుణ్ణి భక్తితో ప్రశ్నించారు. వెంటనే ఏమన్నాడు, శివ అనే 2 అక్షరములు నిరంతరం నాలుక మీద పెట్టుకున్నటువంటి వాడు కలిమాయ నుంచి బయటపడతాడు అన్నాడు. అందుకని కలియుగంలో చీటికి మాటికి శివ 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 అనాలట. పూర్వం ఒకరినొకరు పలకరించుకునేటప్పుడు శివశివ అని పలకరించుకునేవారు. ఆఖరికి కోపం వచ్చినా శివశివ అనేవారు. భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి కోపం వస్తే భార్య భర్తను తిట్టాలంటే ఒరే దిక్కుమాలిన వాడు అని తిట్టకుండా శివం అనేది కోపంగా. అలాగే భర్త గారికి కూడా భార్య మీద కోపం వస్తే విడాక్ 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 అని అడవకుండా శివ 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 అనేవాడు. దానివల్ల ఏమవుతుంది, తెలియకుండానే మనస్సు మారుతుంది. అందుకని వీలున్నంత వరకు శివనామస్మరణం చేసి మానవుడు కలి అనే ఒక భయంకర దోషం నుంచి విముక్తుడు కావాలి అని శివపురాణంలో విజ్ఞేశ్వర సంహితలో వ్యాసుడు మనకు ఒక సందేశం అందించాడు. మీ అదృష్టం బాగున్నది. పంచభూతాలలో ఒకటైన వాయులింగంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో ఇక్కడ మకాం ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. మకాం లేకపోయినా ఏదో ప్రాంతం నుంచి శివరాత్రి నాడు ఇక్కడికి దర్శనానికి వచ్చేటటువంటి వాళ్ళు అదృష్టవంతులు. శివుడు తక్కిన దేవతల కంటే కొంచెం అమాయకుడు. హిందీ వాళ్ళు భోలా శంకర్ అన్నారు. హిందీలో భోలా అంటే తెలుగులో మాయ లేనివాడు, కపటం లేనివాడు, అమాయకుడు అన్నమాట. అనగా ఏమిటనమాట, సర్వశక్తులు ఉండి కూడా ఎవడైనా ఒక పువ్వు వేస్తే, ఇన్ని నీళ్లు చల్లితే ఆనందపడిపోయి పోన్లే పాపవాడు నా దగ్గరికి రాలేకపోయాడు, దూరం నుంచే పువ్వు వేశాడు, దూరం నుంచే ఈయన నీళ్లు చల్లాడు అని ఆనందపడిపోతాడు ఆయన. మనందరం శివరాత్రి నాడు వాయులింగస్వామి దగ్గరికంటే వెళ్ళలేకపోవచ్చు. ఆయన మీద నీళ్లు పోసి అభిషేకం చేసే అవకాశం అందరికీ రాదు. ఇంట్లో శివలింగం పెట్టుకుని అభిషేకం చేసుకోవచ్చేమో, కానీ గుళ్ళోకి వెళ్ళి అందరూ అభిషేకం చేయగలరా? ఒకవేళ చేద్దాం అనుకున్నా నడవండి నడవండి అని మెడబట్టు గెంటేస్తారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు. ఈ మెడబట్టు గెంటే వాళ్ళకు ఒక చిన్న సూచన చాలాసార్లు చేశారు పురాణంలో, గెట్టవుట్ అనకుండా శివశివాన్ని గెంటేయండి, దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అలా కాకుండా నడవండి 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 అంటే వచ్చే జన్మలో నడవడానికి వీలు లేకుండా కాళ్ళు లేకుండా పుడతారట. సాధ్యమైనంత వరకు ఏం చేస్తారన్నమాట, శివశివ శివశివ అనండి. వాళ్ళు చకచక నడుస్తారు. ఆ గెంటేటప్పుడు తప్పదు గెంటపోతే వెనక కొన్ని వేల మంది మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. నేను ఒక్కడే శివుడు ఎదురుగుండా కూర్చొని దర్శనం చేసుకుంటాను అంటే తక్కిన 100,000 మంది జనం ఏమైపోతారు. శివరాత్రి నాడు ఈ ప్రాంతానికి దాదాపు 200,000 మంది దర్శనానికి వస్తారండి. ఎవడికి వాడే నేనే వాయులింగస్వామి దగ్గర కాళహస్తీశ్వర స్వామి ఎదురుగుండా కూర్చుంటానంటే తక్కిన వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళని తొయ్యాలి. కానీ ఆ తోసేటప్పుడు నడవండి మీ మొహం తగలయ్యి అనకుండా శివశివ శివశివ అని తోసేయండి. దానివల్ల ఎన్ని లాభాలు వస్తాయో, పుణ్యం పరమార్థం కూడా వస్తాయట. తెలిసి కానీ తెలియక కానీ పరమాత్మ నామస్మరణం చేయటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కోపంతో తిట్టినా శివనామస్మరణం చేస్తే అది పుణ్యమే ఇస్తుంది. సరే, ఇదో పక్కన పెడితే ఇందాక చెప్పినట్టుగా 200,000 మంది లోపలికి వెళ్ళి నీళ్లు పొయ్యలేరు, ఈ 200,000 మంది లోపలికి వెళ్ళి పుష్పాలు వెయ్యలేరు. శివరాత్రి నాడు శివుడి మీద ఒక్క చుక్కైనా నీరు పొయ్యాలి, ఒక్క పువ్వైనా వెయ్యాలి అని శివపురాణం చెబుతోంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? శివుడి మీద ఒక పువ్వైనా వెయ్యాలి, ఒక్క బిందువైనా నీరు పొయ్యాలి. ఆ మాత్రం చెయ్యకపోతే వాడి జన్మ దండగ, కానీ పోసే అవకాశం లేదు. అప్పుడు ఏం చేయాలట? మనతో పాటు తెచ్చుకున్న నీళ్లు చుక్క దూరం నుంచి అలా జల్లాలి, పువ్వు దగ్గరికి వెళ్ళకపోయినా అలా విసరాలి. ఆ మాత్రమునకే ఈశ్వరుడు సంతోషిస్తాడు. మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర అనే పేరుతో శివుడి యొక్క చరిత్ర అద్భుతమైన కావ్యంగా రాసి అందులో అందమైన పద్యం రాశాడు. నీళ్ళ కంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వానిల్టి గాడి పసరము అల్ల సురశాఖి వానిల్టి మొల్ల చెట్టు. శివుడి మీద దగ్గరకి వెళ్ళి అభిషేకం చేసే అవకాశం లేదు గనక, జనం బాగా ఉన్నారు గనక, ఒక ఆయన కూడా తెచ్చుకున్న వాటర్ బాటిల్లో నీళ్లే, అది కర్మగాలి ఎంగిల్ నీళ్లు కూడా అయ్యి ఉండొచ్చు కాక, దూరం నుంచి అలా జల్లేట. ఇలా జల్లితే ఇంకోటి ఎవడనైతే ఎంత కోపగిస్తాడు? దౌర్భాగ్యుడా, ఎంగిల్ నీళ్లు వాటర్ బాటిల్లో తాగినటువంటి నీళ్లు దూరం నుంచి వేద జల్లుతావా, ఇది అభిషేకమా, నిన్ను నేను శపిస్తాను అనకుండా పోన్లే బాబు దగ్గరికి రాలేకపోయావు, కష్టంలో ఉన్నట్టున్నావు, దూరం నుంచే నీళ్లు జల్లావు, ఈ నీళ్లు నా పాలిటికి మహన్యాసపూర్వక అభిషేకము అని భావించి ఆ మాత్రమునకే సంతోషించి శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో సంపూర్ణముగా మహన్యాసపూర్వకంగా అభిషేకం చేసిన వాడికి వచ్చే ఫలితం ఇచ్చేస్తున్నాడు. ఇంతకంటే మంచివాడు ఎవడు ఉంటాడండి? నీళ్లు జల్లితే అది అభిషేకం అనుకున్నట్ట. పువ్వులు విసరడానికి వెళ్ళాక దూరం నుంచి పత్రి అలా విసిరాడు, ఒకడు దగ్గరికి వెళ్ళి వెయ్యలేదు, విసిరేశాడు. ఆ మాత్రమునకు శివుడు సంతోషించి లక్షపత్రి పూజ చేసినంత ఫలితం ఇచ్చాట. అందుకని ఈశ్వరుణ్ణి అవ్యాజ కరుణామూర్తి అన్నారు. సాధారణంగా మనం ఎవరినైనా ప్రేమించాలంటే ఒక వంక ఉండాలి. పద్మాకర్ గారి మీద ఎవరికైనా ప్రేమ రావాలంటే ఈ పద్మాకర్ గారు ఇంటికి వచ్చినాడు కదా, అన్నం పెట్టుండాలి, లేక ప్రేమగా పలకరించి ఉండాలి, మంచి మంత్రం ఇచ్చి ఉండాలి. ఏమీ చేయను నేను, రోజు మిమ్మల్ని తిడతాననుకోండి, వచ్చిన వాళ్ళల్లా దిక్కుమల్లాడా పాపాత్ముడా సొంట తంట పెంట అని తిడితే ఎవడన్నా నా మీద ప్రేమ చూపిస్తాడా? చీపు అంటారు. కాబట్టి మనం ఇతరుల మీద ప్రేమ చూపిస్తే, వాళ్ళకి ఏదైనా ఉపకారం చేస్తే ఆ వ్యక్తి మనల్ని ప్రేమిస్తాడు. అలా ఒక ప్రయోజనం ఆశించి ప్రేమ చూపించడాన్ని వ్యాజకరుణ అంటారు. ఏ ప్రయోజనం లేకుండానే అవతల వాడు మనల్ని ద్వేషిస్తున్నప్పటికీ మనం వాడిని ప్రేమిస్తే అటువంటి వాడిని అవ్యాజకరుణామూర్తి అంటారు. శివుడు అటువంటి వాడు. కొంతమంది శివుడిని తిట్టిన వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో కూడా, ఇప్పటికీ శివనింద చేసే పాపాత్ములు ఉన్నారు. తనని తిడితే కూడా ఓహో నువ్వు తిట్టడానికైనా శివ దుర్మార్గుడివి అని తిట్టడానికైనా శివ అన్నావు కదా, ఇదే నా భజన చేస్తున్నట్టుగా భావించి నిన్ను అనుగ్రహిస్తానంటాడు ఆయన. మీరు పురాణాల్లో విన్నారు కదా, నిరంతరం శిశుపాలుడని ఒక పాపాత్ముడు ఉన్నాడు, హరిని కొడతాను, హరిని చంపుతాను, హరిని పొడుస్తాను, హరికి నేను శత్రువుని అని తిట్టి తిట్టి చివరికి హరిమన్నాడు, హరిలో కలిసిపోయాడు. అంటే తిట్టడం కూడా భజన కింద భావిస్తాడు పరమాత్మ. అందుకే కలియుగంలో ఈ దిక్కుమాలిన మతాలు కొన్ని ఉన్నాయండి, ఎడారి మతాలు, అవి నిరంతరం భగవంతుని మనదేవుణ్ణి తిడుతూ ఉంటారు. తిట్టడం కూడా వాళ్ళకి తెలియకుండానే అదొక భజనని తెలియదు వాళ్ళకి. అసలు నన్ను అడిగితే భక్తుల కంటే విరోధంతో ఉన్నవాళ్ళు మనల్ని ఎక్కువ తలుచుకుంటారు. ఉదాహరణకి నా మీద మీకు ప్రేమ ఉంటే మా గురువుగారు మంచివారని ఒక్కసారి తలుచుకుని వదిలేస్తారు. అదే ఒకవేళ ఎవరికైనా నా మీద ద్వేషం ఉంటే ఈ పద్మాకర్ 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 అని పళ్ళు పటపట కొరుగుతూ ఉదయం నుంచి నిద్రపోయేదాకా పద్మాకర్ గారిని తలుచుకుంటాడు. ఉదయాస్తమాన కాలం అంతా ఈయన్నే తలుచుకుంటాడు. భగవంతుడి మీద ఎవరికైనా ద్వేషం ఉంటే మనం భక్తులను రోజు మహాయితో ఒకసారి నమశివాయ అంటాం. లేదా 2 సార్లు అంటాం, 5 సార్లు అంటాం, 100 సార్లు అంటాం, 1000 సార్లు అంటాం, కానీ శత్రువులు ఉంటారే, ముఖ్యంగా ఈ పిచ్చి కమ్యూనిస్టులు. ఇంకా వాళ్ళు ప్రొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఆ శివుడు లేడు అంటూ 100 సార్లు శివనామ స్మరణం చేస్తారు. అందుకనే భాగవతం ఏమంటుంది, వైరాను బంధనంబున చేరిన క్రియ విష్ణుదేవు చిరతర భక్తి చెరగరాదనితోచును నారాయణ భక్తియుక్తి నా చిత్తమున. వైరముతో చేరినంత తొందరగా భగవంతుణ్ణి భక్తితో చేరలేం. భక్తి కంటే వైరం గొప్పదట. అందువల్ల ఎప్పుడూ కూడా చాలామంది తెలియకుండానే తిడుతూ విరోధంతో ఆయన్ని పొందుతున్నారు. అందువల్ల భగవంతుడు తిట్టినా కూడా నామస్మరణమే అనుకుంటాడు, అది కూడా పొగడితే అనుకుంటాడు, అది కూడా సహస్రనామ స్తోత్రం అనుకుంటారు. ఈ పరమాత్ముడు ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తాడో తెలియదు గనక, తిట్టితే కూడా పొగడతనుకుంటాడు గనక, నీళ్లకి ఇంత పత్తికి సంతోషిస్తాడు గనక, చాలా శీఘ్రముగా అనుగ్రహిస్తాడు గనక, శివుడికి అమాయిక దేవుడు అని పేరు వచ్చింది. శివపురాణం ఆయనకి అమాయిక అంటే కల్లా కపటం తెలియనివాడు. అక్కడ మాయ అంటే శివమాయ లేనివాడు అని కాదు, కల్లా కపటం తెలియదు అని అర్థం అన్నమాట. ఇప్పుడు యాదవరాజు గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు ఒకప్పుడు. ఆయన ఈ శ్రీకాళహస్తీశ్వరుడికి పరమభక్తుడు, కాళహస్తీశ్వర స్వామికి ఎన్నో సేవలు చేసినవాడు ఆయన. ఆయన దగ్గర ఒక నర్తకి ఉండేది, మంచి సౌందర్యవతి. రాజుగారు, యాదవరాజు గారు ఆ రోజుల్లో చాలా గొప్ప అద్భుతమైన సౌందర్యవంతుడు. ఆయన దగ్గర డ్యాన్స్ చేసేవాడు కూడా చాలా అందగత్తే. ఇందాక మన వాళ్ళు చూడండి శివ నృత్యం చేశారే, ఈ శివ నృత్యం చేసిన వాళ్ళందరూ మేకప్లో చాలా అందంగా ఉండొచ్చు, మేకప్ తీసేస్తే ఎలా ఉంటారో చెప్పలేము. అందరూ మేకప్ లేకుండా నా అంత అందంగా ఉండలేరు కదా, కాబట్టి ఇంచుమించుగా ఎక్కువ మంది మేకప్ వేసుకుంటారు. మేకప్పో ఏప్రిల్ కప్పో జూన్ కప్పో ఏదో కప్పు మొత్తం మీద. కానీ ఏ అలంకారము లేకుండానే పరమ సౌందర్యంతో ఉండేది ఈ యాదవరాజు గారి దగ్గర ఉండేటటువంటి నర్తకి. ఆవిడ కాళహస్తీశ్వర స్వామికి పరమభక్తురాలు. ఎవడైనా తన ఇంటికి వచ్చి ఇంత విభూతి పూసుకుని భిక్షాందేహి అంటే వాడు ఏ కోరిన కోరికైనా తీర్చేది. బూడిద పూసుకున్నవాడు శివుడు అని ఆవిడ భావన అన్నమాట. ఓసారి శివరాత్రి పర్వదినం వచ్చింది. ఆ పర్వదిన సమయంలో ఇలాగే ఇక్కడ నృత్యం జరగాలి. పాతగాలి గోపురం ఒకటి ఉండేది, అది పోయి కొత్తది వచ్చింది కదా అందంగా. ఆ పాతగాలి గోపురం దగ్గర ఆ రోజుల్లో పెద్ద మంటపం ఉండేది, కొన్ని వేల సంవత్సరాల క్రితం మాట ఇది. అక్కడ పెద్ద వేదిక వేసి దాని మీద శివరాత్రి పూట ఈ నర్తకి చేత నృత్యం చేయించి శివుడికి ఆనందం కలిగించేవారు యాదవరాజు గారు. శివుడికి సంగీతం అన్నా నృత్యం అన్నా చాలా ఇష్టం. అసలు ఆయనకి పేరే నటరాజు, నాట్యానికి ఆయన రాజు, నాట్యం ఆయన దగ్గర నుంచే నేర్చుకోవాలి. ఆ రోజు ఏం జరిగిందో, సరిగ్గా ఉదయం పూట ఇంట్లో కూర్చుని ఓ శివలింగాన్ని పెట్టుకుని శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేస్తోంది నర్తకి. ఇంతలో భిక్షాందేహి అని ఎవరో వచ్చి తలుపు తట్టారు. వెంటనే తలుపు తీసింది. చెప్పారు కదా ఆవిడకు చాలా కఠోర నియమం ఉండేది. ఏమిటా నియమం, ఎవడైనా జంగమదేవర వచ్చి శివభక్తుడు వచ్చి భిక్షాందేహి అంటే వాడు అడిగితే ప్రాణమైనా ఇచ్చేస్తుంది ఆవిడ. శివ పూజలో ఉండగా తలుపు తట్టగానే భిక్షాందేహి అనే మాట వినగానే ఎవడో శివభక్తుడు వచ్చాడని తలుపు తీసింది. మంచి విభూతి అంతా పూసుకుని, ఒళ్ళంతా విభూతి పూసుకున్న శివలింగాన్ని చేత్తో పట్టుకుని శూలం పట్టుకున్న ఒక జంగమదేవర కనబడ్డాడు. శివుడి వేషం వేసుకున్న వాళ్ళంతా శివస్వరూపులైపోతారు, అది శాస్త్ర నియమం. తప్పనిసరిగా శివభక్తి కలిగిన వాడు విభూతి పూసుకోవాలి. విభూతి పూసుకోకుండా శివార్చన చేస్తే ఆ అర్చన వ్యర్థమైపోతుంది. అందుకే శివపురాణంలో విద్యేశ్వర సంహితలో శివ పూజార్హతకి కావలసిన విషయాల్లో మొట్టమొదటిది భస్మము అన్నారు. దిగ్భస్మరహితం ఫాలం దిగ్గ్రామ శివాలయం దిగ్ అనీశార్చనం జన్మ దిగ్విద్యాం అశివాశ్రయం. అంటే నుదుట విభూతి లేకపోతే ఆ నుదురు పనికిమాలినది, నింద్యమైనది. ఎవడన్నా విభూతి పెట్టుకోకుండా శివపూజ చేయడానికి కానీ శివపురాణ ప్రవచనం చేయడానికి కానీ వస్తే అటువంటి వాడు నుదురు చూస్తే మహాపాపము. అందుకే ఉత్తప్పుడు ఎలా ఉన్నా కనీసం ప్రవచనం చేస్తున్నప్పుడో, శివపూజకు వెడుతున్నప్పుడో, వింటున్నప్పుడో అంతో ఎంతో బూడిద పూసుకోవాలి. ఆలయంలోకి వెళ్ళేటప్పుడు అందుకే అక్కడ భస్మం పెడతారు. అలా భస్మం లేకపోతే ఆ నుదురు తిట్టదగినది, అంటే పనికి మాలినది. శివాలయం లేని ఊళ్ళో అన్నం తినకూడదు. శివాలయం లేని ఊళ్ళో అన్నం తింటే శవం చేత్తో అన్నం తినడంతో సమానం. పూర్వం శవహస్త భోజనం అని ఒకటి ఉండేదిలేండి, అంత పాపం చుట్టుకుంటుంది. కాబట్టి ఊళ్ళో శివాలయం ఉండాలి. శివాలయం లేని ఊరు పనికి మాలింది. శివుణ్ణి పూజించని జన్మదండగ దిగ అనీశార్చన జన్మ అనగా శివార్చనము లేని జన్మ పనికి మాలిన జన్మ. కొంతమంది కర్మయోగము శివాలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివనామస్మరణం చెయ్యరు, శివుడి మీద నీళ్లు పోయ్యరు, శివుడి మీద ఒక పత్రి వెయ్యరు, అటువంటి వాడి జన్మ పనికి మాలిన జన్మ. ఆ దుర్మార్గుడు కొన్ని వేల జన్మలు నరకం పాలై చివరికి ఎప్పుడో భూలోకంలో క్రిమికీటకాలుగా పుట్టి కురుంగి కృశించి నశించిపోయి చివరికి మానవ జన్మ ఎత్తుతారు. అనేక రకాల రోగాలతో పుడతారట. పూర్వజన్మలో శివార్చన చేయకుండా తిట్టిన పాపాత్ముడే ఈ జన్మల్లో కష్టాలు అనుభవిస్తూ ఎన్ని పుణ్యకార్యములు చేసినా ప్రాయశ్చిత్తం లేక నానా యాతన పడతాడు. కాబట్టి ఏం చేయాలన్నమాట, మధ్యాహ్నం పూట శివకవచం వింటూ శివుడి మీద కొంచెం నీళ్లు పోస్తే పూర్వజన్మలో శివుణ్ణి తిట్టిన పాపం పోతుంది. దానివల్ల ఈ జన్మలో ఇక మీదటైనా బాగుంటాడు. అందుకని సరిగ్గా మధ్యాహ్నం పూట సూర్యుడు నడినెత్తుకొస్తున్నప్పుడు శివకవచం అనే ఒక కవచం ఉన్నది, నేను చదివి యూట్యూబ్లో పెట్టాను, అది వినండి. అది వింటూ శివుడి మీద కొంచెం నీళ్లు పొయ్యండి, కొంచెం పత్రి వెయ్యండి, ఆ నీళ్లు తీర్థంగా తీసుకోండి, మీ జాతకం 40 రోజుల్లో మారకపోతే అడగండి. కాబట్టి శివార్చన చెయ్యని జన్మదండగా దిగ్విద్యాం అశివాశ్రయాం. పూర్వం అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమ శివాయ సిద్ధం నమః అనే మంత్రం రాయించి అక్షరాభ్యాసం చేయించేవారు. శివనామస్మరణము లేని, శివమంత్రము లేని విద్య పనికి మాలిన విద్య. అందువల్ల తప్పనిసరిగా నమశివాయ సిద్ధం నమః అనవలసిందే విద్యాభ్యాస సమయంలో. ఇప్పుడు ఎవడికి వాడే విద్య నేర్చుకుంటున్నాడు, అందులో దిక్కుమాలిన ఇంగ్లీష్ భాష అది నేర్చుకోవద్దన్నో, కానీ దాని వెంటబడి అసలైన మన సంస్కృతం మర్చిపోయాం. అందువల్ల సీఫర్ క్యాట్ పిల్లి చదువుతో మొదలవుతోంది. తల్లి చదువు పోయింది, పిల్లి చదువు వచ్చింది. హాయిగా సంస్కృతంలో రామ అని విద్య నేర్చుకునేవారు. రామ లేదు, శివ లేదు, కృష్ణ లేదు, అన్నీ పోయాయి. ఇంకెంతసేపు భోజనం దగ్గర కూడా వేదమంత్రాలు చదివినట్టుగా ప్లీజ్ గెట్ మీ కైండ్లీ రైస్ అంటాడు. రైస్ ఎవడన్నా తింటాడో తస్తాడు బియ్యం తింటే, అది అన్నం అని కూడా అండవు. అందువల్ల ఎవడన్నా రైస్ తెమ్మంటే ఈసారి నేను ఏమన్నానంటే వరే బియ్యం పట్టుకెళ్ళి పోసేయండి రా అన్న ఆకులు. హాయిగా అన్నం అని పిలవడానికి ఏమైంది వీడి మొహానికి, అన్నం అనకుండా రైస్ అన్నవాడి నెత్తి మీద కన్నం పెట్టండి అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు భవిష్య పురాణంలో. కాబట్టి కాస్త తెలుగులో మాట్లాడడం నేర్చుకోవాలి అన్నిటికీ. అదనమాట కర్రీ అంటాడు ఏమిటో, ఏం కర్రీ అంటే కర్ర పెట్టి నెత్తి మీద కొట్టేవాళ్ళు లేక. అసలు ఈ కర్రీ పాయింట్లు వచ్చాకే అనారోగ్యాలు ఎక్కువైపోయాయి. ఇంట్లో అన్నం వండుకునేవాడు లేడు, ఇష్టం వచ్చినట్టుగా బయట నుంచి తెచ్చుకోవడం. ఆ కర్రీ ఎప్పటిది, మాంధాత కాలం నాటి కూర. అదే వండి 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 ఫ్రిడ్జ్లోంచి తీసి వేడి చేసి 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 పట్టుకొచ్చి మీ వాహాను కొడుతూ ఉంటే అది తింటే కరోనా రాకపోతే పద్మాకర్ కూర వస్తారా మీ ఇంట్లోకి. కాబట్టి ఇంట్లో కాస్త వండుకోవాలి వేళకి, లేదా కాస్త మంచిగా వండేటటువంటి మంచి హోటల్స్ ఉంటే అటువంటి తోట తినాలి తప్ప పరికమాలతో ఎక్కడ పడితే అక్కడ తినేయటమే. సరే, అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా శివనామస్మరణము లేని, శివుడు లేని విద్య కూడా పనికి మాలిన విద్య. అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా ఆ రోజుల్లో శివార్చన చేసేవాళ్ళు విభూతి పూసుకునేవారు. విభూతికి మహామహిమ ఉన్నది. ఈవిడ తలుపు తీయగానే ఎవరు ఈ నర్తకి శివరాత్రి పూట ఎదురుగుండా ఒళ్ళంతా విభూతి పూసుకున్న శివలింగాన్ని చేత్తో పట్టుకుని శూలం ధరించిన ఒక జంగమదేవర కనబడ్డాడు. ఆవిడకి ఆనందం కలిగింది, ఆహా శివరూపధారణ చేసిన నీవే నా పాలిటి శివుడివి, రమ్మని లోపలికి పిలిచి ఇలాంటి మాయించి సింహాసనం ఇచ్చింది. కాకపోతే ప్లాస్టిక్ సింహాసనం కాకుండా వెండి సింహాసనం ఉంది ఆవిడ దగ్గర. యాదవరాజు గారు ఆవిడకి చాలా డబ్బు ఇచ్చాడు, ఆ డబ్బుతో సింహాసనం చేయించుకునేది. ఆ సింహాసనం మీద కూర్చోబెట్టింది, ఆయన కాళ్ళు కడిగింది, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నది, వినయంతో పూజించింది, ఆయనకి పళ్ళు నివేదన పెట్టింది. ఆయన ఏమన్నాడు, సాయంత్రం దాకా నా దగ్గరే ఉండన్నాడు. శివుడంతటి వాడు కోరితే కాదంటానా అని రాత్రి 12 గంటల దాకా అక్కడే ఉండిపోయింది ఆవిడ. రాజుగారి లోపు 12 గంటలకి నృత్యం ఉంది కదా రమ్మన్నాడు, ఈవిడ వెళ్ళలేదు. రాజుగారి కోపం వచ్చింది, ఒరే దాన్ని ఈడ్చుకురండి రా అన్నట్టు ఆయన. శివరాత్రి పూట శివుడి సన్నిధానంలో నృత్యం చేయకుండా ఇంట్లో కూర్చుంటుందా ఈ నర్తకి? దీనికి ఎంత అహంకారం, ఎంత మదం, ఎంత కండకావరం అనుకున్నాడు తప్ప ఆవిడ భక్తిని ఆయన గ్రహించలేకపోయాడు. ఆవిడ జుట్టు పుచ్చుకుని ఈడిపించారు. ఆవిడకి పొడుగ్గా ఉండేది జుట్టు, ఇక్కడ మొదలు పెడితే నేల దాకా జుట్టు ఉండేది. అంత జుట్టు ఇప్పుడు ఎక్కడ ఏడిసింది? ఇప్పుడు కరియుగంలో అందరికీ పిలక జుట్టే, ఉన్న నాలుగు వెంట్రుకలు తలలో తలకి నూనె రాసుకోవట్లేదు, అందువల్ల మాట్లాడితే ఊడిపోతున్నాయి. పూర్వం కుంకుడు కాయలను ఉండేవి. కొంచెం రీసౌండ్ ఇస్తాం, తగ్గించమని చెప్పండి బాబు. పూర్వం కుంకుడు కాయలతోటి తలంటుకుని స్నానం చేసేవారు. ఇప్పుడు కలియుగం కదా ఇది, అందరికీ పాపం కుంకుడుకాయలు కొట్టుకుని నీళ్ళల్లో నానబెట్టుకుని తద్వారా స్నానం చేసే ఓపిక లేదు. షాంపూ అనేది పెట్టారు, ఆ షాంపూ నెత్తి మీద క్యాంప్ వేసింది, ఆ దెబ్బతో ఉన్న వెంట్రుకలని ఊడిపోయి ఎక్కడ చూసినా మైదానమే, ఆడకైనా మైదానమే, మగాడికైనా మైదానమే. కాబట్టి అప్పుడప్పుడైనా కాస్త కుంకుడుకాయలతో తలంటుకుంటే ఉన్న నాలుగు వెంట్రుకలైనా మిగులుతాయి. చిన్నపిల్లలకి అది నేర్పండి. బాగా తలంటుకు స్నానం చేసేది ఆవిడ అదృష్టం బాగుంది, జుట్టు పొడుగ్గా ఉందిట, ఆ జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చారు. ఏమే నీకు ఎంత పొగరు, శివ సన్నిధానంలో నృత్యం చేయడానికి రమ్మంటే రాకుండా ఇంట్లో కూర్చుంటావా అనగానే నా ఇంటికి ఎవరో ఒక శివస్వామి వచ్చాడండి అన్నది ఆవిడ. కానీ రాజుగారు వినలేదు, వినిపించుకోలేదు. నీ అందం మీద నీకు వ్యామోహం, నీ జుట్టును చూచుకుని పొంగిపోతున్నావు, నేను గొప్ప అందగత్తెని నర్తకిని అనే అహంకారంతో శివుడి దగ్గర చేయవలసిన సేవ కూడా మర్చిపోతావా అంటూ ఉంటే, ఇంటికి వచ్చిన వాడే శివుడు అనుకున్నానని ఆవిడ చెప్పినా వినకుండా ఈవిడికి నొన్నగా గుండు గీకేయండి అన్నాడు ఆయన. ఆ రోజుల్లో ఇలాంటి శిక్షలు వేసేవారు. ఆడవాళ్ళని కొరడా దెబ్బలు కొట్టడం అవన్నీ పాపం కదా, అందుకని ఆవిడకి అందానికి మూల కారణం జుట్టు. జుట్టు పోతే అహంకారం పోతుంది, ఆవిడ సౌందర్యం పోతుంది, అందుకని నొన్నగా గుండు గీకేయండి అనగానే వెంటనే రాజభట్లు మంచి కత్తి పట్టుకొచ్చారు. రూపాయి ఖర్చు అక్కర్ లేకుండా గీకి అవతల పారేశారు జుట్టు. ఆవిడ తలంతా నున్నగా అయిపోయింది. అప్పుడు ఆవిడ ఏడ్చుకుంటూ, ఇక్కడికి దగ్గరలోనే ఉండేదట సువర్ణముఖి తీరంలో ఆవిడ ఇల్లు, ఆ ఇంట్లోకి వచ్చి జంగమదేవరు ఇంట్లోనే ఉంటే ఆయన కాళ్ళ మీద పడి, స్వామి శివరాత్రి పూట నాకు ఎంత కర్మ కాలిందో చూడండి, మీరేమో జంగమదేవర్లు శివస్వరూపులను వచ్చి మీ దగ్గర కూర్చుని మీ సేవ చేస్తే మా రాజుగారేమో శివ సన్నిధానంలో నృత్యం చేయలేదని భావించి నున్నగా గొరిగాడండి తల, జుట్టంతా పోయింది, జుట్టు లేకపోతే నేను ఉండలేనండి, నాకు జుట్టు అంటే ఇష్టం అండి, కేశాలంటే ఇష్టం అంది. చాలామందికి ఎందుకు ఒకరు జుట్టు అంటే చాలా వ్యామోహం. అది నాకు ఎప్పుడు తెలిసిందంటే ఈ మధ్యనే నా దగ్గరికి ఒక ఆయన వచ్చి నెత్తి మీద అక్షతలు వేయగానే ఆ నెత్తి మీద అక్షతలు డామ్మని తగిలాయి. పాప ఆయన జుట్టంతా మైదానం. అది ఆయన ఎంత బాధపడి, గురువుగారు ఈ వయస్సులో కూడా మీకు జుట్టు ఉంది, నాకు జుట్టు లేకుండా అయిపోయింది, మళ్ళీ జుట్టు వచ్చేందుకు మంత్రం చెప్పండి అన్నాడు ఆయన. ఎవడొచ్చినా జుట్టు కోసం మంత్రం అడుగుతాడు తప్ప శివుణ్ణి పట్టుకోవడానికి మంత్రం అడిగిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు జుట్టు కోసం తప్ప. అంటే జుట్టు లేకపోతే ఎంత బాధో అప్పుడు అర్థమైంది నాకు. నిజంగా పాపం ఊడిపోయిన వాడు పడే బాధ అంతా ఎంత కాదు. ఒక్క ఆయన ఉన్నాడు, ఆయన మాత్రం ఆనందపడ్డాడు. ఇదివరకు నెలకోసారి 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు అయ్యేదండి, ఊడిపోయాక ఖర్చు తగ్గిపోయిందండి అన్నాడు ఒక ఆయన. ఎవడదృష్టం వాడిదనుకోండి. కానీ పాప ఈవిడ స్త్రీ, పైగా నర్తకి, నర్తన చేసేటటువంటి వాళ్ళకి జుట్టు లేకపోతే బాగుండదు, సవరం పెట్టుకుంటే అసలు బాగుండదు అనగానే నవ్వి, నా సేవ చేసావు అందుకు రాజుగారు ఆగ్రహించి నీ గుండు గీయించారు అంతే కదా, నీకు జుట్టు కావాలి అని దగ్గరికి పిలిచి నెత్తి మీద ఇంత విభూతి తల్లాడు. టక్కున వచ్చేసింది జుట్టు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకా పొడుగ్గా వచ్చింది, ఇంకా ఒత్తుగా వచ్చింది, చాలా అందంగా వచ్చింది. ఆయన తగిలితే బాగుండనిపిస్తుంది కదా మీకు కూడా, అంత జుట్టు వచ్చిందిట. ఇంత చిటికెడు విభూతి తలగానే ఆయనకు జుట్టు వచ్చింది. ఆవిడ ఆనందపడిపోయింది. మర్నాటికి రాజుగారి కోపం తగ్గింది. పాపం ఆ నర్తకి నృత్యం చేయకపోతే ఆయనకి ఆ పొట్ట పొద్దుపోదు, దాన్ని మళ్ళీ పిలవండి, గుండుతో ఉన్న నెత్తి మీద చెంగు వేసుకుని నృత్యం చేయమనండి అని కౌరు పెట్టాడు. గుండుతో నృత్యం చేస్తే బాగుండదు కదా, అందుకని నెత్తి మీద చెంగు వేసుకుని ఏదో గుడ్డ కట్టుకుని వచ్చి నృత్యం చేయమని కానీ ఈవిడ వచ్చింది. నెత్తి మీద చెంగు వేసుకుని వస్తుందేమో, గుడ్డ వేసుకుని వస్తుందేమో అనుకుంటే ఆవిడ చెంగు వేసుకోకుండా చెంగు చెంగున మంచి జుట్టు అటు ఇటు చకచకా కదులుతూ ఉండగా రాగానే రాజుగారికి మతిపోయింది. కాళహస్తీశ్వర ప్రభువులకు ఆనందం కలిగింది. జుట్టును చూసి ఆనందము ఆశ్చర్యము కలిగి అంతలోనే అనుమానం వచ్చి ఏమన్నా సవరం పెట్టుకున్నావా, విగ్గు పెట్టుకున్నావా అన్నాడు ఆయన. లేదు ప్రభు, మీరే కదా మీ కళ్ళెదురుగుండానే మొత్తం జుట్టంతా గీయించారు, గీయగానే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాను. మా ఇంట్లో ఒక జంగమదేవరు ఉన్నాడు, శివరాత్రి పూట ఇంటికి వచ్చి విభూతి పూసుకున్న ఆ జంగమదేవరుని శివస్వరూపుడిగా భావించి సేవించి ఆయన అనుగ్రహం పొందాను నేను. ఆయన నెత్తి మీద అంత విభూతి అయ్యగానే జుట్టంతా వచ్చిందనగానే అబద్ధం అన్నాడు ఆయన. లేదండి, ఆయన ఇంకా మా ఇంట్లోనే ఉన్నాడనగానే రాజుగారు పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. ఏది, ఆయన రమ్మనలేదు, ఆయనే వచ్చాడు. ఎందుకంటే పోయిన జుట్టు తెప్పించగలిగిన వాడు సామాన్యుడు కాదు, మహామహిమ కలిగిన వాడు అని అర్థమైపోయింది ఆయనకి. అందుకని ఆయనే భట్టులతో వచ్చాడు. అప్పటికింకా ఆ లోపల జంగమదేవరు కూర్చునే ఉంటే వెంటనే ఆశ్చర్యపోయి పాదాల మీద నమస్కరించి పడ్డట. ఇంతకీ ఆ వచ్చిన వాడే శివుడు. కేవలం ఆ రాజుగారి భక్తి, ఈ నర్తకి భక్తి, కాళహస్తీశ్వర మహాత్మ్యం లోకంలో చాటడానికి స్వయంగా భూలోకానికి తరలి వచ్చిన ప్రత్యక్ష దైవం కాళహస్తీశ్వరుడు అంటే. పిలిస్తే పలికే దైవం ఆయన. ఇప్పటికి కూడా చాలామందికి అలా పలుకుతాడండి. దానికి ఉదాహరణ చెప్పనా, 2017 ఇక్కడ ఈ రాజగోపురం పునర్నిర్మాణం అయిపోయింది. అది జనవరి నెల. నేను ఎరిగి అప్పుడు 27 నేను వచ్చాను. అప్పుడు చింతా విశ్వేశ్వరరావు గారు ఈ రాజగోపురం సంబంధమైన కార్యక్రమాలు, ప్రతిష్టా కార్యక్రమాలు, కుంభోత్సవాలు, యజ్ఞాలు చేశారు. ఒకరోజు నన్ను కూడా పిలిచారు 27 నాడు నా ఉపన్యాసం. తీరా ఇక్కడ ఉపన్యాసం జరగబోతుంటే వర్షం పడింది, అందుకని ఈ వేదికని ఇంకో చోటకి మార్చారు. మీలో చాలామంది గుర్తుండొచ్చు, ఇక్కడ పనిచేసే వాళ్ళకి బాగా గుర్తుంటుంది. ఆ రోజు వర్షం పడి ఇదంతా పాడైపోతే వేదిక మార్చారు. నాకు రాత్రి సరిగ్గా 8:50 శ్రీకాళహస్తిలో తిరుమల ఎక్స్ప్రెస్లో ప్రయాణం అవ్వాలి. కానీ కార్యక్రమం 8 మొదలవ్వలేదు. అప్పుడు ఆ కార్యక్రమాన్ని పివిఆర్కే ప్రసాద్ గారు, రిటైర్డ్ టీటీడీ ఈఓ గారు నన్ను పిలిచారు. కార్యక్రమం అంతా ఆయన చేతుల మీదుగా నిర్వహణ జరుగుతోంది. ఆయన అన్నారు, ఏమండి గురువు గారని పిలిచేవారు, ఆయన ఎప్పుడు పద్మాకర్ గారని పిలవలేదు. ఈ కార్యక్రమం లేట్ అవుతుందండి, ఇంకా మీరు ట్రైన్ మర్చిపోండి. నేను కారులో ఎదురకగా ఇన్నోవా కారు ఉంది కదా, ఆయనకి అందులో పంపిస్తానంటే, రాత్రిపూట కారు ప్రయాణం అంటే చిరాకండి, నాకు ట్రైన్ అందుకనే చేయించుకున్నది, లేదా నా కారులో నేను రాలేక కాదు, తెల్లారి 7 వెళ్ళిపోవాలండి అన్నాను. కానీ ఏం చేస్తాం, మన చేతిలో ఏమీ లేదు. ట్రైన్ ఏమో 8:50 వస్తుంది. కానీ కార్యక్రమం 8:00 మొదలయ్యింది. అప్పుడు ఎమ్మెల్సీ చైర్మన్ చక్రపాణి గారు, ఆయన దానికి అధ్యక్షుడు మా కార్యక్రమానికి, ఆయనకి నేనంటే చాలా అభిమానం. ఏమంటే, పద్మాకర్ గారు వీళ్ళ అరగంట ఉపన్యాసం చెబితే కాదు, మొత్తం అల్లసాని పెద్దన గారి మనుచరిత్రలో ఉన్నటువంటి వచనమంతా అప్పచెప్పేయండి అన్నాడు ఆయన. అది ఎట్లుండే వినుము, గృహస్థరత్నం బలంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబుగు ఉదయంబునంగల విశేషంబు శేషపణికి నేను లెక్కింప సిక్కింబే, అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథా భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేలాలతా వలయంబుగు మలయంబునంగల చలువకు విలువ ఇయ్యది, అకటకట వికట కూట కోటి విటంక శృంగాట కాఢూకమాన జరదిందు బింబగళద మృత దుర్దినార్ద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం బులకలిప్పుడు వడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధానాసమాన కేలదైల బిల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలాహూయమాన మానస మదాలస మరాళంబుగు రజత శైలంబు నోలంబులం కాలగళు విహార ప్రదేశంబులం గన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత పద జలశ్రవణ పరాయణైరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువంద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగనుంగొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేనిట్టి మహాద్భుతంబులీశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి నరుటయు ఈష దంకురిత హసన గ్రశిష్ణు గండయుగుళ్ళుండగుచు ప్రవరుండతనికి ఇట్లనియే. ఇది వచనం. ఈ వచనాలు ఇవన్నీ వీటి అర్థాలు చెప్పేసరికి 10 వాళ్ళు అడగడం, చప్పట్లు కొట్టడం, చప్పట్లు కొట్టే కొద్దీ నేను రెచ్చిపోవడం. ఎదురుగుండా ఉన్న శశిధర్ గారు ఉన్నారు. ఆయన, మీ పేరు శశిధరేగా? ఆ రోజు పూర్తి సాక్షి ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆయనే. ఆయన పరమభక్తుడు గురువుగారికి చాలా కాలం నుంచి అజ్ఞాతంగా ఉంటూ విజ్ఞాతమైనటువంటి భక్తుడు. ఇంకేముంది, రైలు వెళ్ళిపోయినట్టే, 8:50 అక్కడ, 10 అక్కడ. అప్పుడు సన్మానం చేసేసరికి హోటల్కి వెళ్ళేసరికి 10:30. నేనన్నాను, నాకు కాళహస్తీశ్వరుడి మీద చాలా భక్తి ఉన్నది, పైగా పద్యం కూడా చెప్పారు ఇప్పుడే, నా రైలు నాకు దొరుకుతుంది అన్నాను. లేదండి, ఎందుకు వచ్చిందండి, హాయిగా కారులో పంపుతాం అంటే వాళ్ళు, పోని ఓ పని చేద్దాం, నా నమ్మకం మీ కారు, ఏది పని చేస్తుందో చూద్దాం, స్టేషన్కి తీసుకెళ్ళండి. రైలు వెళ్ళిపోతే ఎలాగో నా కారు నాకు ఉంది కనుక వెళ్ళిపోతాను అనగానే 10:50 నన్ను కాళహస్తి స్టేషన్కి తీసుకెళ్ళారు. తిరుమల ఎక్స్ప్రెస్ 11:20 వస్తుందని అనౌన్స్ చేశాడు. మీరు ఒక్కసారి చూడండి, పాత రికార్డు ఉంటుంది, రైల్వే రికార్డు చూసుకోండి. ఇది తిరుమల చరిత్రలో, తిరుమల ఎక్స్ప్రెస్ చరిత్రలో ఆ ఒక్కరోజే 11:40 వచ్చింది. 8:50 ఎక్కడ, 11:40 ఎక్కడ, అంటే దాదాపు 3 గంటల కాలం భగవంతుడు నా కోసం ఆ రోజు లేట్ చేశాడు. నేను స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో వెయిటింగ్ రూమ్లో హాయిగా నా ఫలహారం కాస్త చేసి, బలహారం చేసుకుని నా కంపార్ట్మెంట్లోకి ఎక్కి హాయిగా పొద్దున్న ఇంత లేటైనా ఇంటికి 6 దింపేశారు. నా కార్యక్రమాలన్నీ సాగాయి. చాలా విచిత్రంగా ఉంటుంది పరమాత్మ యొక్క అనుగ్రహం. అన్ని వేళలు అలా అవ్వదు. భగవంతుడు నన్ను అనుగ్రహించాలనుకున్నాడు, ఆయన నమ్మాం. ఇది శివుని యొక్క దివ్యానుగ్రహం అని చెప్పడానికి నా జీవితమే ఒక ఉదాహరణ. జరిగింది కాబట్టి ఎదురుగుండా ఉన్న శశిధర్ గారు ఆ రోజున స్టేషన్కి కూడా వచ్చారు కాబట్టి ఆయన అడగడి చెప్తారు. దాన్ని ఏమంటారు, మీ దాన్ని మీ రెసిడెన్స్ పేరు ఏమిటి? కేపీఆర్, కేపీఆర్ అనే వారి యొక్క రెసిడెన్సీలో నేను ఉన్నాను, అందువల్ల బాగా గుర్తునబడ్డాను. ఎందుకు చెప్తానంటే, రైలే 3 గంటలు ఆలస్యం అయ్యేలా చేసిన పరమాత్ముడికి తలుచుకుంటే బోడి జుట్టు ఇవ్వడం లెక్క, ఆయన్ని పట్టుకుంటే మోక్షం వస్తుంది. కేశాలు అడక్కండి, మాయదారి డబ్బులు అడక్కండి, పరమాత్ముడిని మోక్షం అడగండి. అప్పుడు యాదవరాజు గారు ఆయనకు నమస్కరించి ఆయనే శివుడని తెలుసుకుని, మా నర్తకి ధర్మమానని ఇవాళ కాళహస్తీశ్వరుడి యొక్క దర్శనం చేసుకున్నాను, శివరాత్రి అయిన మర్నాడు వేల సంవత్సరములు తపస్సు చేసిన వాడు కూడా పొందలేని పరమాత్ముడిని జంగమ రూపంలో చూచానని ఆనందపడ్డాడు. ఇది ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో కథ ఇప్పుడు నేను మీకు చెప్పింది. అందుకే ధూర్జటి చాలా ధన్యాత్ముడు, మనం అదృష్టవంతులం. ఇది శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం అనే కావ్యములో ఉంటుంది. రాసిన వాడు ధూర్జటి కవి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి, ఆయన రాసిన కథ ఇది. ప్రారంభంలో కాళహస్తీశ్వరుడి మీద ఆయన భక్తితో ఓ స్తోత్రం రాశాడు. శ్రీ విద్యానిధి అయి మహామహిమ చే చెన్నై వశిష్ఠాజలూత వాతాశన సామజాటవిక గోత్ర దేవనత్కీర రాజీవక్షియుగ యాదవాధిపులకు శ్రేయస్కరం వైన ఆర్యావామాంగము, ఆర్యావామాంగము దివ్యలింగము మదీయాభీష్టముల్ సల్పెడిల్. ఈ కాళహస్తీశ్వర లింగం శ్రీ విద్యాస్వరూపం, శ్రీ విద్యానిధి అట, మహామహిమతో ప్రకాశిస్తుంది. దీని మహిమ ఎంత ఎంత అని ఎవడూ చెప్పలేడు. వశిష్ఠుడు, బ్రహ్మ, సాలెపురుగు, సర్పం, ఏనుగు, రాజీవక్షుడు ఇద్దరు స్త్రీమూర్తులు, యాదవ మహారాజు, ఇలాంటి వాళ్ళందరికీ శుభాన్ని కలిగించింది, అనుగ్రహం ఇచ్చినది అటువంటి పరమ పవిత్రమైన అర్ధనారీశ్వర లింగం, వాయులింగం, కాళహస్తీశ్వర లింగం నాకు సకల శుభములు ఇచ్చుగాక అంటాడు ఆయన. ఎంతమంది ఇక్కడ తపస్సు చేశారండి, యుగ యుగాలుగా ఎంతోమంది ఇక్కడికి వచ్చి తరించారు. మీ అదృష్టం బాగుండి, శివరాత్రికి ముందు మీరు ఇక్కడికి రాగలిగారు. నమ్మిన వాడికి నమ్మినంత అన్నమాట. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ప్రత్యక్షముగా దీని మహిమ అనుభవిస్తున్నా అప్పుడప్పుడు మళ్ళీ మానవుడు అజ్ఞానంలో పడిపోతాడు. ఈశ్వరుడికి విభూతి అంటే చాలా ఇష్టం. రేపు శివరాత్రి వస్తున్నది, పూసేసుకోండి ఒళ్ళంతా ఇంత భస్మం, ఆ తర్వాత శివుణ్ణి పూజించండి, సంపదలు రాకపోతే అడగండి. పూర్వం ఒకప్పుడు దుర్వాస మహర్షి అమ్మవారి దర్శనానికి బయలుదేరాడు. ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు. దుర్వాసుడికి ఉన్న గొప్ప శక్తి ఏంటంటే మణిద్వీపానికి, స్వర్గానికి, వైకుంఠానికి, కైలాసానికి ఎక్కడికైనా వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, విమానం అక్కర్లేదు, తలుచుకుంటే వెళ్ళగలడు. అంత దివ్యశక్తి కలిగిన వాడు. ఒకసారి ఆయన ఊర్ధ్వలోకాలకి బయలుదేరాడు. ప్రొద్దుటే లేచి స్నానం చేసి ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు. ఉదయం పూట సూర్యోదయం నుంచి సూర్యుడు అస్తమించేదాకా విభూతిని నీళ్లల్లో కలిపి పూసుకోవాలి. సజల విభూతిం విలేపయామి అనగా నీటితో తడిపిన భస్మాన్ని పూసుకుంటున్నాను అని. కాబట్టి పగటిపూట ఏం చేయాలి, నీళ్లు తీసుకుని అందులో ఈ భస్మం కలిపి ఆ బూడిదని, తడిపిన బూడిదని పూసుకోవాలి. సూర్యుడు అస్తమించాక మళ్ళీ సూర్యోదయం అయ్యేదాకా రాత్రిపూట మాత్రం తడిపిన బూడిద పూసుకోకూడదు. శుష్క విభూతిం విలేపయామి, పొడి విభూతిని పెట్టుకోవాలి. పగలేమో తడిపి, రాత్రి తడపకుండా అలా బూడిద పూసుకుంటే, అలా బూడిద పూసుకుని 40 రోజులు పంచాక్షరి జపం చేస్తే అటువంటి వాడు సంకల్పించినంత మాత్రం చేతనే వాడికి సంకల్ప సిద్ధి అవుతుంది. అనుకున్న పనులు అవుతాయి, కొన్ని పనులు అంత తేలిగ్గా అవ్వవు. అవ్వని పనులు కూడా ఈ విభూతి బాగా ధరించి ఆ తర్వాత శివపూజ చేస్తే, శివనామస్మరణ చేస్తే అవుతాయి. అందున పంచాక్షరీ జపం చెప్పేకర్లా. నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం మహామహిమ కలిగినది. అందుకని దుర్వాసుడు పగటిపూట ఒళ్ళంతా తడిపిన బూడిద పూసుకుని ఓం నమశివాయ అనుకుంటూ స్వర్గానికి, ఆ స్వర్గం అయ్యాక మణిద్వీపానికి అమ్మవారి దర్శనానికి బయలుదేరాడు. దారిలో నరకలోకం ఉన్నది. ఎవడైనా ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలంటే ముందు నరకమును చూడవలసిందే. నరకం టచ్ చేయకుండా ఎవడు వెళ్ళలేడు. కాకపోతే ఇలా పద్మాకర్ గారు చెప్పిన శివపురాణాన్ని కాళహస్తిలో విన్నటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా కానీ లైవ్లో కానీ విన్నవాళ్ళు ఉంటారే, ఇటువంటి వాళ్ళు శరీరం విడిచిపెట్టిన తర్వాత నరకానికి పక్క నుంచి బైపాస్లో వెళ్ళిపోతారు. వినకుండా ఇంట్లో కూర్చుని తాగి తందనాలు ఆడేవాళ్ళు మాత్రం నరకంలో కుంభీపాకంలో పడతారు అని వ్యాసుడు అన్నాడు, నేను అనలేదు. కాబట్టి మీరు అదృష్టవంతులు. ఎవడైనా నరకం నుంచి పెడతాడు కానీ బైపాస్లో వెళ్ళడం అదృష్టం కదా. అలా పక్క నుంచి చూసి పెడతాడు కానీ లోపలికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు వాడి పని అయిపోయినట్టే. ఈయన కూడా అలాగే నరకం పక్కన నుంచి స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటే నరకకుండంలోంచి పెద్ద పెద్ద శబ్దాలు వినబడ్డాయట. ఏమని వినబడ్డాయి, చచ్చిపోయాను బాబోయ్, రక్షించండని ఒకడో, భూమి మీద ఉన్నప్పుడు కాళహస్తి వెళ్ళలేదు, శివనామస్మరణం చేయలేదు, వద్దిపరిధి పద్మాకర్ గారు లాంటి వాళ్ళు వస్తే ఆయన ఉపన్యాసం వినలేదు, కనీసం నమస్కారం చేయలేదు, పాపాత్ముణ్ణి నన్ను రక్షించండు అని ఏడుస్తున్నారట. కానీ అక్కడికి వెళ్ళాక రక్షించే వాళ్ళు ఉండరు. ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళంతా నరకంలో నరకయాతను అనుభవిస్తున్నారన్నమాట. యమకింకరులు కొందరిని దండంతో కొడుతున్నారు, కొంతమందిని గదలతో కొడతారు, కొంతమందినేమో ఎర్రగా ఇసుక కాల్చి ఆ ఇసుకలో వేరుశనగ గుళ్ళు వేయించినట్టు వేయించేస్తారు. మీరు ఎప్పుడైనా ట్యాంక్ బండ్ దగ్గర హైదరాబాద్లో చూడండి, సాయంత్రం పూట తోపుడు గుళ్ళు ఉంటాయి, చిన్న చిన్న బడ్డి, వాటి మీద స్టవ్ పెడతారు. ఆ స్టవ్లో పైన మూకుడు పెడతారు, ఆ మూకుడులో ఇసుక పోస్తారు, ఇసుక కాలేక అందులో వేరుశనగ గింజలు వేస్తారు, అవి వేగుతాయి, పల్లీలు అంటారన్నమాట. ఆ వేగిన గింజలు మనకు పెడతారు, ఇసుకలో వేసి వేయిస్తే బాగుంటాయట. అలాంటి ఎర్రని ఇసుకలో పాపాత్ముల్ని బాగా కాల్చేస్తారు. లంచాలు ఎక్కువ తిన్నవాళ్ళు, ఇతరులను అన్యాయంగా తిట్టేవాళ్ళు, గురునింద చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా తప్తవాలుక నరకమని పిలవబడి ఆ నరకంలో శిక్షలు అనుభవిస్తారు. తప్త అంటే కాల్చబడిన, వేడెక్కిన వాలుక, ఇసుకలో పడవేసి శిక్షలు అనుభవింపజేసే నరకం అది తప్తవాలుక అంటే. ఇంకో నరకం ఉందండోయ్, దాని పేరు కుంభీపాకం. అనగా 64 చదరపు మైళ్ళు విస్తీర్ణం కలిగిన ఒక ఇనప మూకుడు ఉంటుంది అక్కడ. మీరు కూడా చూసారుగా బూర్లు మూకుడు, మైసూరు బజ్జీలు వేయించుకోవడానికి, పకోడీలు వేయించుకోవడానికి మూకుడు ఒకటి పెడతారు. కాకపోతే ఈ మూకుడు గుండ్రంగా ఉంటుంది. యమలోకంలో మూకుడు చతురస్రాకారంలో ఉంటుంది, మన మూకుడు కాస్త చిన్నగా ఉంటాయి. అది 64 చదరపు మైళ్ళు విస్తీర్ణం కలిగిన ఇనప మూకుడు. ఆ ఇనప మూకుడులో నూనె పోస్తారు. ఆ నూనె ఎలా ఉంటుందని అడగరే, చచ్చిపోయిన ఎలక కంపు లేదా కుళ్ళిపోయినటువంటి తోలు వాసన, ముప్పై ఏళ్లుగా సముద్ర తీరంలో ఎండిపోయిన రొయ్యల వాసన, ఇలాంటి నానా రకాలైన కుళ్ళు కంపులతో కూడిన నూనె, అదే నూనె అదే నూనె అదే నూనె మరిగించి మరిగించితే ఏమవుతుందన్నమాట, పాడైపోతుంది. అలాంటి కుళ్ళు నూనె ఆ మూకుళ్ళో పోస్తారు. అక్కడికి వెడితేనే ముక్కులు అదిరిపోతాయి. అటువంటి నూనె ఈ మూకుళ్ళో వేసి మంట పెట్టి బాగా ఎర్రగా మరిగిస్తారు. ఆ మరిగిన నూనె దగ్గరికి పాపాత్ముడిని పట్టుకెళ్ళి, ఒరే పాపాత్ముడా, నువ్వు భూలోకంలో ఉండగా ఒక్కనాడు అన్నదానం చేయలేదు, ఒక్కనాడు పురాణం వినలేదు, ఒక్కనాడు శివదర్శనం చేయలేదు, ఒక్కనాడు విభూతి పూసుకోలేదు, కమ్యూనిస్ట్ పార్టీలో చేరి తిరిగవురా దరిద్రుడా, శివనింద చేసావు, హరినింద చేసావు, చెయ్యరాని పాపాలు చేసావు, పవిత్రమైన హిందూ మతం విడిచిపెట్టి దిక్కుమాల మతంలోకి వెళ్ళావు, అందువల్ల నిన్ను ఇందులో వేసేస్తున్నావు అని ఆ మూకుళ్ళో వేసి వేయించేస్తారు. అప్పుడు వాడు ఎర్రగా బజ్జీలా వేగిపోతాడు. మనమైతే ఇక్కడ చచ్చిపోతాం, కానీ యమలోకంలో చచ్చి ఎక్కడికి వెళ్ళాడు కదా, అందుకని వాడి శరీరం యాతనా శరీరంలో ఉంటుంది. ప్రాణం పోగానే ఈ ప్రాణాన్ని ఒక శరీరంలో ప్రవేశపెడతారు. ఆ శరీరం పేరు యాతనా శరీరం. ఆ శరీరానికి చావు ఉండదు, వాడు వేగిపోతాడు. ఆ ఉడికిపోయిన వాడిని పైకెత్తుతారు మళ్ళీ, ఏది చట్రంతో బజ్జీ పైకెత్తినట్టు ఎత్తుతారు. ఎత్తగానే మళ్ళీ వాడు యథాతథంగా అయిపోతాడు. అప్పుడు వాడిని, ఒరే మూకుళ్ళో వేసినప్పుడు ఎలా ఉందిరా నీ పరిస్థితి అంటే, అమ్మ బాబోయ్ ఇంత భయంకరమైన బాధలు ఉంటాయని తెలిస్తే భూలోకంలో ఉండగా ఆ పద్మాకర్ గారిని వెతుక్కుని శివపురాణం వినేవాడినండి, అప్పుడు నా బుర్ర పనిచేయలేదండి, ఇందులో ఎర్రగా వేయించేస్తారని తెలియదు బాబోయ్, నన్ను రక్షించండి అనగానే అబ్బే అప్పుడే అలా వదులుతాం అని మళ్ళీ వేస్తారు. మళ్ళీ వేగిపోతాడు, మళ్ళీ పైకెత్తుతారు. అలా వాడు చేసిన పాపాన్ని బట్టి 1000 ఏళ్ళలో 10,000 సంవత్సరాలు ఆ నరకంలో బజ్జీలు వేగినట్టు వేగుతారు. ఇది కుంభీపాక నరకం. కాబట్టి ఇక్కడున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసేస్తే శరీరం విడిచిపెట్టిన తర్వాత మన కోసం రెడీగా ఉంటుంది కుంభీపాకం. కాబట్టి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. ఇది భూలోకంలో ఉన్నప్పుడు ఇవేం తెలియదు పాపం మానవుడికి. నవ్వుతూ పాపాలు చేసి ఆ తర్వాత ఏడుస్తూ అనుభవిస్తాడు. ఈ దుర్వాసుడు స్వర్గం నుంచి నరకానికి వెడుతున్నాడు అన్నాను కదా, స్వర్గానికి వెళ్ళాలంటే దారిలో నరకం, నరకం గుండా వెడుతూ ఉంటే ఈ కుంభీపాక నరకం తగిలింది. దాని చుట్టూతా పెద్ద గోడ ఉన్నది, కాంపౌండ్ వాళ్ళు, చాలా పెద్ద గోడ. ఆ గోడ లోపల ఏముందో తెలియదు, ఈయన బయట నుంచి వెడుతున్నాడు. కానీ గోడ అవతల నుంచి, మేము వేగిపోతున్నాం, మాడిపోతున్నాం, రక్షించండి బాబోయ్ రక్షించండి అని ఎంతోమంది పాపాత్ములు హాహాకారాలు చేస్తున్నారు, ఏడుపులు ఏడుస్తున్నారు, గజగజలాడిపోతున్నారు. ఒక్క క్షణకాలం దుర్వాసుడు కూడా వణికిపోయాట. అమ్మ బాబో ఏమిటో ఈ ఏడుపులు ఇంత గందరగోళంగా ఉన్నాయి అని ఆ గోడ పైకెక్కి, ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు కదా, తన మహామహిమతో గోడ పైకెక్కి లోపలికి చూశాడు కుతూహలంగా. ఆ గోడ లోపల ఆ నరకం కనపడింది. ఆ నరకంలో పాపాత్తులు పడుతున్న బాధలు చూడగానే ఆయనకు కూడా వణుకొచ్చిందిట. ఆ వణుకులో ఏది ఎదురుగుండా పుణుకుల్లో వేగిపోతున్న వాళ్ళని చూడడం వల్ల వచ్చిన వణుకుతో ఇలా తల ఊపాడు, శిరఃకంపం చేశాడు. వెంటనే ఆయన నుదుట ఉన్న విభూతి కాస్త అందులో పడిపోయింది. పడ్డంతో మొత్తం కుంభీపాక నరకం కాస్త మాయమైపోయింది. ఆ స్థానంలో అందమైన స్వర్గం పుట్టింది. మంచి మంచి బిల్డింగులు వచ్చాయి, అప్సరసలు వచ్చారు, సకల సుఖాలు వచ్చాయి, చల్లగాలు వచ్చి పడిపోయింది. దాంతో యమకింకరులకి ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు కంగారు పడి, ఇదేమిటి ఇదేమిటి, కుంభీపాక నరకం కాస్త స్వర్గంగా మారిపోయింది అని వెంటనే యముడి దగ్గరికి వెళ్ళి, యమధర్మరాజా మేము పాపాత్ముల్ని శిక్షిస్తున్నామండి నరకంలో, హఠాత్తుగా నరకం కాస్త స్వర్గం అయిపోయింది, కారణం తెలియటం లేదు, దానికి గల కారణం ఏమిటో మీరే తెలుసుకుని మళ్ళీ పాపాత్ముల్ని వేరే చోటకి పంపి శిక్ష వెయ్యండి అనగానే ఆయన కూడా తెల్లబోయి ఇక్కడికి వచ్చి చూశాడు. చూస్తే కుంభీపాక నరకం కాస్త స్వర్గం అయిపోయింది. ఆయనకి అంతు చిక్కలేదు. ఈ స్వర్గాన్ని మళ్ళీ నరకంగా మార్చే శక్తి ఆయనకి లేదు, పాపాత్ములకి శిక్ష వేసే శక్తి లేకుండా పోయింది ఆయనకి. అప్పుడు ఆయన తల పట్టుకుని, కిమిదం కిమిదం తూచుహు, ఇదేమిటి ఇదేమిటి అనుకుంటున్నట్ట. వాళ్ళల్లో వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. ఎవరికైనా అనుమానం వచ్చినా కష్టం వచ్చినా టక్కన తీర్చాలంటే అది నారదుడి వల్లే అవుతుంది. ఆయన వీణ వాయించుకుంటూ టేం టేమని వాయించుకుంటూ అక్కడికి వచ్చాడు. రాగానే యమధర్మరాజు ఆయనకి నమస్కరించి, నారద మహర్షి నా పూర్వజన్మ సుకృతం వల్ల మీరు వచ్చారు అందుకే అడుగుతున్నాను, అదేమిటో నరకం స్వర్గం అయిపోయింది, కుంభీపాకం కాస్త ఇక్కడ ఉన్నవాళ్ళు సుఖాలు పొందుతున్నారు, కారణం ఏమిటన్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడు, యమధర్మరాజా ఇదంతా భస్మ మహిమ, దుర్వాస మహర్షి శివార్చకుడు ఒళ్ళంతా విభూతి పూసుకుని శివుణ్ణి పూజించి స్వర్గానికి అడుతున్నాడు, దారిలో ఈ కుంభీపాక నరకాన్ని చూచాడు, ఆ తర్వాత తల వంచి లోపలికి చూశాడు, ఆయన ఒంటి కంటుకున్న విభూతి తక్కని ఇందులోకి రాలింది. పంచాక్షరి మంత్రం నిరంతరం జపం చేస్తూ శివుణ్ణి పూజిస్తూ భస్మాన్ని ఇందులో విడిచిపెట్టడం వల్ల అది కూడా కావాలని వేయలేదు ఆయన, కేవలం తలకాయ ఊపాడు, ఊపినంత మాత్రం చేత నుదుట ఉన్న విభూతి అందులో రాలడం వల్ల ఆ విభూతి కుంభీపాక నరకాన్ని పరమ పవిత్రమైన సుఖాలతో కూడిన స్వర్గంగా మార్చింది. ఇది భస్మ మహిమ అన్నాడు ఆయన. ఇది దేవీ భాగవతంలో ద్వాదశ స్కంధంలో భస్మ మహిమలో ఉంటుంది, శివమహిమలో దేవీ భాగవతంలో కథ ఇది. అప్పుడు వెంటనే యమధర్మరాజు గారు ఈ స్వర్గాన్ని ఎలాగో నేనేం చేయలేను, ఇది స్వర్గానికి ఇచ్చేస్తాను అని ఈ భూమిని స్వర్గానికి అందించే, ఇది కాశ్మీర్ని మనకి పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చేసినట్టుగా పుచ్చేసుకుని తిరిగి వేరే చోట కుంభీపాకం కట్టవలసి వచ్చింది ఆయనకి. అప్పటి నుంచి ఆయన జాగ్రత్త పడ్డట్టండోయ్, ఎవరైనా స్వర్గం చూడడానికి వస్తే విభూతి పెట్టుకున్న వాళ్ళని స్వర్గంలోకి ప్రవేశం లేదన్న మొదలెట్టాడు ఆయన. ఎందుకంటే వచ్చిన వాళ్ళల్లో విభూతి అందులో రాలిస్తే కొంతకాలానికి నరకం పోయి స్వర్గం అయిపోతుందని, అప్పటి నుంచి విభూతి ధరించిన వాడు మాత్రం స్వర్గాన్ని మాట వరస కూడా చూడడానికి వీల్లేదని ఓ బోర్డు పెట్టేట. ఇప్పటికి కూడా కుంభీపాక నరకం దగ్గర ఓ బోర్డు ఉంటుంది, దేర్ ఈజ్ నో ఎంట్రీ ఫర్ విభూతి ధారణ అని. విభూతి ధారణ చేసిన వాడికి ప్రవేశం లేదన్నారట. అంటే ఆయన కూడా భయపడ్డాడు, ఇందువల్ల వచ్చిన వాడల్లో విభూతి ధరిస్తాడు, ఆ విభూతి అందులో పడుతుంది, దాంతో నరకాలు కాస్త స్వర్గం అయిపోతాయి, ఇంకా స్వర్గంలోకి అందరూ వెళ్ళిపోతే పాపాత్తులు ఏమైపోతారు. చూసారా భస్మానికి ఎంత శక్తి ఉన్నదో. అందుకే శివపురాణంలో పదే పదే నాయనలారా వీలున్నప్పుడల్లా భస్మం ధరించండి, వీలున్నప్పుడల్లా రుద్రాక్ష ధారణ చెయ్యండి, రుద్రాక్ష ధారణాదేవ రుద్రో భవత్యసంశయ, రుద్రాక్ష ధారణ వల్ల ధరించిన వాడు రుద్రుడైపోతాడు. మన శరీరం ఎప్పుడు ఉంటుందో ఎవడికి తెలుసు, ఒక 2 నిమిషాల క్రితం బతికుంటాడు, 2 నిమిషాల తర్వాత వాడు ఉంటాడో లేదో తెలియదు, ఎప్పుడు ఎవడు పోతాడో తెలియదు. కొందరు తింటూ, కొందరు తిరుగుతూ, కొందరు నిద్రపోతూ, కొందరు ప్రయాణం చేస్తూ ఏదో సమయంలో మానవులు శరీరం విడిచిపెడతారు. ఆ మానవులంతా పుణ్యాత్ములు అనడానికి లేదు, అందునే ఇది కలియుగం. కలియుగంలో మానవులు పాపం కంటే పుణ్యాలు చాలా తక్కువ చేస్తారు, అసలు పుణ్యం అనేది ఉందని కూడా తెలియదు, ఎప్పుడు చూసినా అశాంతి. అదేమిటో తెలియదండి, అన్నీ ఉంటాయా అయినా ఏడుస్తారండి, కారణం తెలియదు. పక్కవాడికి రూపాయి పెట్టావు, పక్కవాడికి అన్నం పెట్టావు, నాకు పెట్టలేదు, లేకపోతే డబ్బులు బాడి చేసావు, ఇలా నిరంతరం సుఖంలో దుఃఖం వెతుక్కుంటారట మూర్ఖులు. భగవంతుడు మనకి మానవ శరీరం అతి కష్టం మీద పూర్వజన్మ పుణ్యం వల్ల ఇచ్చాడు. ఈ వచ్చిన శరీరం ఎంతకాలం ఉంటుంది, పేరుకి 100 ఏళ్ళు అంటున్నారు కానీ ఎవడన్నా 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారా? ఈ కలియుగంలో మానవులు అల్పతరాయువులు, అంటే ఆయువు చాలా తక్కువగా ఉంటుంది, ఏ క్షణంలో ఉంటారో ఏ క్షణంలో ఊడుతుందో తెలియదు. ఉన్న 4 రోజులు హాయిగా ఉండాలండి, నిరంతరం అది లేదు ఇది లేదు, డబ్బు ఉంటేనేమో ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఉంటే డబ్బు లేదు, ఈ 2 ఉంటే చదువు లేదు, చదువు ఉంటే ఉద్యోగం లేదు, అన్నీ ఉంటే పెళ్ళవ్వలేదు, పెళ్ళయిన వాడేమో అయ్యిందని, అవని వాడు అవ్వలేదని, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు లేరని, ఉంటే ఉన్నారని, ఇలా ఏది ఏడుపే. అందువల్ల ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడి నిర్ణయం, ఏదో ఇచ్చాడు భగవంతుడు, ఇంత తినడానికి ఉన్నది, హాయిగా ఇంత పడుకోగలుగుతున్నాం, సుఖంగా ఉందాం, సంతృప్తిగా ఉందాం, కష్టంలో కూడా సుఖం వెతుక్కుందాం అనుకోవాలట. సుఖంలో కష్టం వెతుక్కోవడం కాదు. మా నాన్నగారు ఒకసారి ఆయనకి గోరు చుట్టు వచ్చింది, గోరు చుట్టు వచ్చిందని అందరూ ఏడుస్తూ ఉంటారు, కానీ ఆయన ఏమన్నారు, గోరు చుట్టు మీద వేడివేడి నీళ్లు పోసుకుంటూ ఉంటే అంత సుఖంగా ఉందో అనేవారు, అంటే అందులో కూడా సుఖాన్ని అనుభవించండి అనేవారు. అలా ఎప్పుడైనా ఓ సెగ్గడ్డ వేసింది అనుకోండి, బాబోయ్ అని అందరూ ఏడుస్తుంటే, ఒరే సెగ్గడ్డ చుట్టూతా ఇలా వేలుతో రాసుకుంటే ఎంత సుఖమో, ఇదే సుఖం అనుకోండి రానివారు. ఆయన కష్టంలో సుఖం వెతుక్కోవాలి, కానీ కలియుగంలో సుఖంలో కష్టం వెతుక్కుంటారు. నిజంగా ఒక ఆవిడ అంది, నాకు 1 కిల్లు వస్తే చాలు గురువుగారికి, జీవితంలో మిమ్మల్ని ఏం అడగనంది. సరే ఆవిడకి వసుధా మంత్రం అని ఒక మంత్రం ఇచ్చాం, ఆ మంత్రం 40 రోజులు చేసుకుంది, అదృష్టం బాగుంది, ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఏడుస్తూ వచ్చింది, ఏమమ్మా ఇల్లు వచ్చింది కానండి ఏసీ మిషన్లు లేవండి. సరే ఆవిడ ఏదో కష్టపడింది, ఏసీ వచ్చింది. ఇప్పుడు ఏసీ వచ్చాక మళ్ళీ ఏడ్చింది, ఏమిటంటే బిల్లు వచ్చిందండి. ఏసీ వేసుకుంటే బిల్లు రాదా మరి, నీ జీతం ఎంత, నీ బతికెదరు ఓ ఏసీలు ఇంట్లో వాడితే. దాంతో బిల్లు వచ్చిందండి, బిల్లు వల్ల జేబుకి చిల్లు వచ్చిందండి, చిల్లుతో నా లైఫ్కి నిల్లు వచ్చిందండి. పోనీ డబ్బులు పెరిగాయి, డబ్బులు పెరిగితే ఇప్పుడు రోగాలు వచ్చాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, మోకాళ్ళ నొప్పులకు మందేస్తే కళ్ళ నొప్పులు వచ్చాయి, కళ్ళకి మందేస్తే చేతులకి నొప్పులు వచ్చాయి, చివరికి మంచం పాలయ్యింది, మంచం మీద పడి ఏడవడం మొదలవే. కాబట్టి మానవుడికి ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి. ఒక సుఖం వస్తే దాని అడగతలు ఇంకో కష్టం, కష్టం తీరితే సుఖం, సుఖం తీరితే కష్టం. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, చక్రం అలా తిరుగుతున్నట్టుగా తిరుగుతూనే ఉంటుంది. సుఖ దుఃఖం అనేది ఒక చక్రం, అందులోంచి బయటికి రాలేం. కాబట్టి ఎప్పుడు ఏం జరిగినా అంతా మన మంచిగా అనుకోవాలి, అనుకుంటే అదృష్టవంతులు. ఎందుకు చెప్తాను ఈ మాట, మన శరీరం మన చేతిలో లేదు, ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు. కాబట్టి ఇంత విభూతి పూసుకుని ఒక రుద్రాక్ష ధరిస్తే, మన కర్మగాలి ప్రాణం విడిచిపెడితే, ఒంటి మీద రుద్రాక్ష విభూతి ఉన్నవాడు నరకమునకు పోడు, ఏమైనా వాడు ఉత్తమ గతులకి పోతాడు. పూర్వం పరమ దుర్మార్గుడు ఒకడున్నాడు, వాడి కథ అంతా చెప్పాలంటే పెద్ద కథ. రుద్రాక్ష మహిమ దేవీ భాగవతం ద్వాదశ స్కంధంలో ఉంటుంది, ఏకాదశ ద్వాదశ స్కంధాలు చాలా గొప్పవి, అందులో ఈ భస్మ మహిమ రుద్రాక్ష మహిమ ఉంటాయి. అందులో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడు గురుద్రోహం చేసి గురువుగారి భార్యనే పట్టుకుపోయాటండి. వాడు సాధారణంగా గురుపత్ని అంటే మాత, గురుపత్నిని పట్టుకుపోయాడు, ఆవిడతో సాంగత్యం చేశాడు, గురువుగారిని హత్య చేశాడు. ఒరే గురుపత్నితో సాంగత్యం పాపం, గురువుని చంపడం పాపం అన్నందుకు తల్లిదండ్రుల్ని చంపాడు. ఇది దేవీ భాగవత కథ, మళ్ళీ చెబుతున్నాను వినండి. ఈ విధంగా వాడు ఎన్నో పాపాలు చేసి హత్యలు చేసి గురువుగారి భార్యతో అడవిలో మకాం పెట్టాడు. ఎంతకాలం ఉంటుంది శరీరంలో యవ్వనం, ముసలితనం వచ్చింది, ఆ గురుపత్ని చచ్చిపోయింది, వీడు పుళ్ళుపడి కుష్ఠరోగంతో తీసుకుని తీసుకుని చచ్చాడు, భయంకరమైన రోగంతో చచ్చిపోయాడు. వాడి శరీరం అడవిలో తగలబెట్టే దిక్కు లేక కుళ్ళిపోయింది. ఎక్కడో అడవిలో మకాం పెట్టడం వల్ల కనీసం వాడు చచ్చాడని ఎవరికి తెలియదు, దాంతో వాడిని ఎవరూ పాతి పెట్టలేదు, తగలబెట్టలేదు. సన్యాసులను తప్ప గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళని దహనం చెయ్యాలి లేదా పాతి పెట్టాలి. ఈ సంస్కారం జరగకపోతే, అంటే అంత్యక్రియలు జరగకపోతే వాడు స్వర్గానికి వెళ్ళడు, నరకానికి వెళ్ళక ప్రేతాత్మయ్య అలమటించిపోతాడు. అందుకని తప్పనిసరిగా అంత్యక్రియలు జరగాలి, కానీ వీడికి క్రియలు జరగలేదు, దాంతో వాడు ప్రేతమై అల్లాడిపోయాట. కొంతకాలానికి ఆ శరీరం క్రమంగా కుళ్ళి దుర్వాసన రావడం మొదలెట్టింది. ఆ అడవిలో కట్టెలు కొట్టుకునేవాళ్ళు కొందరున్నారు, వాళ్ళు రోజు ఉదయమే బయలుదేరి అడవికి వెళ్ళి ఎండిపోయిన కట్టెలు కొట్టి వాటిని కావడిలో వేసి ఊళ్ళోకి తీసుకొచ్చి అమ్ముకునేవారట. వాళ్ళు రోజున కట్టెలు కొట్టి వస్తూ ఉంటే ఓ చోట నుంచి దుర్వాసన వచ్చింది, ఎక్కడా అని చూస్తే అక్కడ కుళ్ళిపోతున్న ఈ పాపాత్ముడి శరీరం కనపడింది. పాపవాడికి వాళ్ళు ఎవరో తెలియదు కదా, ఎవడో అభాగ్యుడు చచ్చిపోయాడు, వాడి శరీరం కుళ్ళిపోతోంది, అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞఫలం లభేత్తని శాస్త్రం, దిక్కులేని శరీరమునకు దహన సంస్కారాలు చేస్తే కోటి యజ్ఞముల ఫలితం వస్తుంది. ఎవడో ఒకడు దిక్కుమొక్కు లేకుండా చచ్చిపోయాడు, మనకెందుకు అనుకోకుండా ఆ శవానికి దహన సంస్కారాలు చేస్తే అటువంటి వాడికి కోటి యజ్ఞముల ఫలితం వస్తుందిట. ఇది కలియుగం, మానవులకి భయం పెరిగిపోయింది భక్తి కంటే. అసలు అపార్ట్మెంట్లో అయితే ఎవడన్నా చచ్చిపోతే కనీసం అక్కడ పడుకోబెట్టనివ్వట్లేదు శవాన్ని, ఎంత దుర్మార్గులు ఆలోచించండి. గరుడ పురాణములో శవాన్ని ఉంచడానికి ఇల్లిచ్చిన వాడికి నరకం రాదు అని ఉంది. నేను గరుడ పురాణం మొత్తం అనువాదం చేశాను, అది ప్రింట్ కూడా చేశాం. గీతా ప్రెస్ గోరఖపూర్ వాళ్ళు కూడా నేను రాసిన గరుడ పురాణాన్ని అనువాదం చేస్తే వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు, అందులో చూడండి. కాబట్టి ఎవడన్నా చచ్చిపోతే ఇంట్లో ఆ శవానికి నిలవ నెడలేకుండా చేయకుండా బయటికి గంటకండి, రేపొద్దున మీరు చేస్తే మీ దిక్కు అలాగే అవుతుంది. కాబట్టి అపార్ట్మెంట్లో వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండండి, కింద పడుకోనివ్వండి శవాన్ని, పడుకోబెట్టండి. మోసే దాన్ని శ్మశానానికి తీసుకెళ్లేదాకా ఆ శవాన్ని అక్కడ ఉండనిస్తే మీకు ఎంతో పుణ్యం వస్తుంది, అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. వాడు నరకానికి పోడు. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు కావు కావు అని వెంటకు వస్తాయి. మన వాళ్ళు ఎవడన్నా చచ్చిపోతే శవాన్ని చూడడానికి వెళ్ళరు, మొయ్యరు, ఇదేం కర్మ మరి. ఈ శవాన్ని పాడి మీద పెట్టి మోసుకెడితే పదే పదే అశ్వమేధ ఫలం లభేత్తు, అడుగడుగునకు ఒక అశ్వమేధ యాగ ఫలితం వస్తుంది, అంత పుణ్యం. అందుకే పూర్వకాలంలో మోసేవారు. ఇప్పుడు అవన్నీ పోతున్నాయి, మళ్ళీ మొదలు పెట్టండి. దిక్కులేని శవాలకి సంస్కారం చెయ్యండి. ఈ కట్టెలు కొట్టుకునే వాళ్ళకి జ్ఞానం ఉన్నది, అందుకనే వీడెవడో తెచ్చాడు, వీడికి సంస్కారం చేద్దాం, సమయానికి మన దగ్గర నిప్పు లేదు కాబట్టి పాతి పెడదామని భావించి గుణపములతో గొయ్యి తవ్వారు. 14 అడుగులు గొయ్యి తవ్వి ఆ గోతిలో ఈ శవాన్ని పారేసి పైన మట్టి కప్పారు. అప్పుడు జరిగిందో తమాషా, ఈ శవాన్ని అందులో పడేయడంతో పూడి చేయడంతో అప్పటిదాకా భయంకరమైన ప్రేతంగా ఒక పిశాచ రూపంలో అల్లాడిపోతున్నాడు ఈ దుర్మార్గుడే, వాడికి ప్రేత రూపం పోయింది. స్వర్గం నుంచి దేవతలు, కైలాసం నుంచి శివకింకరులు వచ్చారు. వాళ్ళంతా ఈ పాపాత్ముడి మీద పువ్వులు చల్లారు. శివకింకరులు వచ్చి వీడి పాపాత్ముడి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ తీసి ఒక దివ్య శరీరంలో, శివ శరీరంలో ప్రవేశపెట్టారు. ఇంతలోనే యమకింకరులు వచ్చారు అక్కడికి. వాళ్ళు వచ్చి అన్నారు, ఏమండి వీడు పరమ దుర్మార్గుడు అండి, ఇప్పటిదాకా ప్రేత రూపంలో ఉన్నాడు, వీడిని మేము యాతనా శరీరంలో ప్రవేశపెట్టి నరకానికి పట్టుకుపోదాం అనుకుంటున్నాం, మేము నరకంలో వాడికి శిక్ష వేద్దాం అనుకుంటూ అంటే మీరేమిటి కైలాసానికి పట్టుకెడుతున్నారు అని శివకింకరులతో అన్నారు. అప్పుడు శివకింకరులు ఏమన్నారు, మీరు చెప్పింది నిజమే, వీడు పరమ దుర్మార్గుడు, కొంతకాలం ప్రేతంగా ఉండాలి, అనంతరం వీడిని యమలోకానికి పంపాలి, కానీ వీడు ఇప్పుడు ప్రస్తుతం పాపాలన్నిటి నుంచి విముక్తుడై పరమ పుణ్యాత్ముడు అయ్యాడు అన్నారట. ఎలా అయ్యాడండి అన్నారు వాళ్ళు. శివధర్మం బతి సూక్ష్మము, శివధర్మము లేశమైన చేసిన జాలు శివుడై వాడు చలంగును. శివధర్మం చాలా విచిత్రమైనది, సూక్ష్మమైనది, అందరికీ అంత తేలిగ్గా శివతత్వం అర్థం కాదు. ఎంత శివ సేవ చేసినా వాడు పరమ పుణ్యాత్ముడు అవుతాడు. వీడు ఈ దుర్మార్గుడు అనాథప్రేతంగా ఉంటే కట్టెలు కొట్టుకునేవాళ్ళు కొందరు వచ్చి వీడి శరీరాన్ని పాతిపెట్టారు. వీడిని పాతిపెట్టిన చోట అడుగున ఒక రుద్రాక్ష ఉన్నది, రుద్రాక్ష మీద పడుకోబెట్టి వీడిని పాతిపెట్టడం వల్ల వీడి పాపాలన్నీ పోయి వీడి శివుడైపోయాడు. చూశారు వాడి అదృష్టం. ఎవరో ఒక సాధువు అక్కడ ఉండేవట, ఆ సాధువు సమాధి అయిపోయాడు. ఆ సాధువు శరీరంలో ఉన్న రుద్రాక్షల్లో ఒక రుద్రాక్ష ఆ కింద ఉన్నది అడుగున. అనుకోకుండా వీళ్ళు గొయ్యితవి ఆ రుద్రాక్ష మీద వీడి శరీరాన్ని పడుకోబెట్టారు. రుద్రాక్ష వీడి శరీరానికి తగలడంతో వీడి పాపాలు పోయి వీడు ఏకంగా కైలాసానికి వెళ్ళిపోయాడు. ఇది రుద్రాక్ష మహిమ, ఇది శివధర్మము అన్నారు శివకింకరులు. ఎంత ఆశ్చర్యకరమైనదో చూసారా. ఒక పరమ పాపాత్ముడి శవానికి, కుళ్ళిపోతున్న శవానికి రుద్రాక్ష తగిలితే అది కూడా పూర్తిగా కాదు, అడుగును ఎక్కడో ఉంటే దాని మీద పడుకోబెడితే వాడు కైలాసానికి వెడితే, ఒంటి మీద రుద్రాక్ష ధరించినటువంటి వాడు రుద్రాక్ష ఉండగా శరీరం విడిచిపెడితే వాడు ఎటువంటి సద్గతులు కడతాడో ఆలోచించండి. అందుకని రుద్రాక్ష ధరించాలి. చాలామంది అనుమానంగా, ఏమండి రుద్రాక్ష రాత్రిపూట తీయాలట, పగలే వేసుకోవాలట, భార్యాభర్తలు పక్కన పడుకుంటే రుద్రాక్ష ఉండకూడదుట అండం మొదలెట్టారు. ఏమిటి ఇట్ట, ఎవడు చెప్పేట, ఏమీ చెప్పలేదు. రుద్రాక్ష ఒకసారి మెడలో వేసుకుంటే మీ శరీరంలో అదొక అవయవం, మీ చెయ్యి, మీ కాలు, మీ ముక్కు అనుకోండి. రాత్రిపూట ముక్కు తీసి పక్కన పెడతామా అంటే ప్లాస్టిక్ ముక్కు అయితే అది వేరే విషయం. ఆపరేషన్ చేయించి సర్జరీ చేయించుకుని దిక్కుమాలను ముక్కు పెట్టుకుంటే తీసి పక్కన పెడతాం, కానీ మన ముక్కు తీయలేం కదా, చెయ్యి తీయం కదా. రుద్రాక్ష కూడా శరీరంలో ఒక భాగం, ఇట్స్ ఏ పార్ట్. అది అలా శరీరం మీద ఉంటే, అది ఉండగా మనం శరీరం విడిచిపెడితే శుభాలు పొందుతాం. అందువల్ల ఎప్పుడు రుద్రాక్ష ధరించాక తీయకండి. ఆడ అయినా మగ అయినా నపుంసకుడైనా మీరు బయట ఉన్నా ఒకసారి ధరించాక అది ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మనం ప్రాణం విడిచిపెడతామో తెలియదు కనుక, అప్పుడు వాడు ముక్తి పొందుతాడు. అందువల్ల కలియుగంలో ఈశ్వరుడు మానవులను అనుగ్రహిస్తూ ఒకటి భస్మం, రెండు విభూతి ఇచ్చాడు. ఈ రెండూ ధరించారా? తిరుగులేదు. కాళహస్తీశ్వరుడి సన్నిధానంలో ఈ విధంగా ఈ పూట మనం ఒక గంట ముచ్చడించుకోగలిగాం. పరమేశ్వర అనుగ్రహం కలుగ్గాక అని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. మళ్ళీ భగవంతుడు అనుగ్రహించినప్పుడు కలుసుకుందాం. నాకు చాలా ఇష్టమైన ఒక పాట ఉన్నది, కాళహస్తీశ్వర మహాత్మ్యంలోనే ఘంటసాల వారు పాడారు, కానీ ఆ పాట కాళహస్తీశ్వర మహాత్మ్యంది కాబట్టి అది పాడుకుంటే స్వస్తి అయిపోతుంది అన్నమాట. వీలుంటే మీరు కూడా గొంతు కలపండి, శృతి వస్తే, లేకపోతే మతి శృతిలో ఉంచండి. మధురము శివ మంత్రము మహిలో మరువకే ఓ మనసా, మధురము శివ మంత్రము మహిలో మరువకే ఓ మనసా, ఇహ పరసాధనమే ఇహ పరసాధనమే ఇహ పరసాధనమే ఇహ పరసాధనమే నరులకు సురుచిర తారకమే, ఇహ పరసాధనమే నరులకు సురుచిర తారకమే, ఆగమ సంచారా ఆగమ సంచారా నా స్వాగతమిదే కొనుమా, ఆగమ సంచారా నా స్వాగతమిదే కొనుమా, భావజ సంహారా భావజ సంహారా నన్ను ఇహ పరసాధనమే నరులకు సురుచిర తారకమే. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ.
సాధారణంగా సమాజం అనేది సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో సినిమా ప్రభావంతో పాటు టీవీల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. టీవీల్లో సీరియల్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ గురువుగారు చెప్పినట్టు కర్రీ పాయింట్స్ అలవాటు పడిపోయారు. అదేవిధంగా కొంతమంది దాంట్లో లీనమైపోయి కొంతమంది ఏడుస్తూ ఉంటారు, రేపు ఏం జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటివి సీరియల్స్లో కొంతమంది దాంతో ప్రభావితం అవుతున్నారు. కొంతమంది భక్తి మార్గంలో పయనించాలనేసి భక్తి టీవీల్లో గురువుగారు లాంటి ప్రవచనాలు చేసేటువంటి ప్రతి ప్రవచనకర్తల యొక్క అవి వింటూ వారు ఏమి సెలవిస్తారో ఆ ప్రవచనాల ద్వారా అది విని తూచా చెప్పకుండా పాటిస్తూ సమాజంలో భక్తి పారవస్యాన్ని పెంచాలి అని వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయించుకొని ఈ విధంగా ఈ ప్రవచనాల ద్వారా వారు కూడా మారుతున్నారు. ఈరోజు మనకు చక్కటి ప్రవచనాన్ని అందించినటువంటి పద్మహరి గారిని మనమంతా కూడా మీ యొక్క కరతాళం ద్వారా వారిని అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా గురువుగారిని శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామివారు మైసూరు వారు ధారణ వేద వధాన నిధి వ్యాసుడు పోతన కలయికతో జన్మించిన ధన్యజీవి అని కొనియాడారు. అదేవిధంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పుట్టపర్తి వారు శ్రీమద్ భాగవతం శ్రీ పద్మాకర రూపంలో ఉద్భవించింది అని తెలియజేశారు. అదేవిధంగా శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి శృంగేరి శారదాపీఠం వారు శ్రీ పద్మాకర్ గారి కవిత్వం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కథలు ఇవి అని తెలియజేశారు. అదేవిధంగా శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి కంచి కామకోటి మఠం వారు ధన్యజీవి పద్మాకర్, అతను పార్వతీదేవి యొక్క వైభవంతో జన్మించారు. అదేవిధంగా శ్రీమాన్ శ్రీ భాష్యం అప్పలాచార్యులు విశాఖపట్నం వారు శతావధానంలో శ్రీ పద్మాకర్ ధారణ గొప్పతనాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ అనుగ్రహం కలిగిన వారు శ్రీ పద్మాకర్ అని తెలియజేశారు. అదేవిధంగా శ్రీ 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 లక్ష్మణ యతీంద్రులు పెదముత్తేవి వారు సుఖ మహర్షి రూపాంతరం చెందిన రూపం శ్రీ పద్మాకర గార్ది అని సెలవిచ్చారు. ఇంతటి మహానీయుని యొక్క ప్రవర్తనం ఈరోజు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మనకు తన ప్రవచనాన్ని అందించినందుకు మరొకసారి అభినందిస్తూ ఇంకొక చక్కటి విశిష్టత మహిత్యం తెలియజేయాలనుకుంటున్నాను. పద్మాకర్ గారు ఇక్కడ కొత్తగా గాలిగోపురం నిర్మించినప్పుడు దానికి ముందు పాత గాలిగోపురం ఉండింది. ఆ సందర్భంలో దానికి ముందు శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. గాలిగోపురం పడిపోయినప్పుడు అట్నే అది కుప్ప అట్నే కూలిపోయింది. అది ఆ కూలిపోయినప్పుడు అంతటి చుట్టుపక్కల ఎటువంటి ఆ ముందర కృష్ణదేవరాయల విగ్రహానికి ఒక్క రాయి కూడా తగలలేదు. తగలకుండా అట్నే కూలిపోయింది. అంతటి మహిత్యము కారణము కళాపోషకుడు ఎన్నో దేవాలయాలు నిర్మించినటువంటి విజయనగర సామ్రాజ్య నేత శ్రీకృష్ణదేవరాయల విగ్రహం చెక్కుచారకపోవడంతో మా కాళహస్తి ప్రజంతా కూడా ఒక అద్భుతంగా దాన్ని భావించి ఇప్పటికీ ఆలయం లోపల దాన్ని ప్రతిష్ఠించి ఆ రాయలవారి దినోత్సవం కానీ రాయలవారి పట్టాభిషేక దినోత్సవం జరిగినప్పుడు పూజలు అందుకు చేస్తున్నాము. ఇదొక మహిత్యంగా మేము కూడా భావిస్తున్నాము ఈ తరాల వారు కాబట్టి వీరిని మన దేవస్థానం ద్వారా సత్కరించడానికి రాజశేఖరు అదేవిధంగా దుర్గయ్య గురువుగారు వెంపరాల వారు వేదిక మీద రావాల్సి కోరుతున్నాను. లక్ష్మీపతి గారు అదేవిధంగా శశి రండి.